గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు క్రిస్మస్ వృత్తాంతంలో ఇమిడి ఉన్నటువంటి కొన్ని అంశాలను గురించి మనము కొంత ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి క్రిస్మస్ వృత్తాంతములో ఇమిడి ఉన్నటువంటి కొన్ని అంశములను గురించి మేము ధ్యానించవలనని ఆశించుచుండగా, మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించి మేము ధ్యానించేటువంటి అంశములు మా ఆత్మీయ జీవితములకు ఉపయోగకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 2:1-40 ఉన్నటువంటి వచనములను మొదట కొంత మనం చదివినట్లయితే మన యొక్క ధ్యానమునకు సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మొదటగా వచనాల్ని నేను చదివి వినిపిస్తాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకాని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి అన్నాడు. మనము బెత్లహేము వరకు వెళ్లి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసికొనుచు భద్రము చేసుకొను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని, కన్నవాటిని అన్నిటినీ గురించి దేవుని మహిమపరచుచు, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను, 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయిలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేంట్లు పెనుమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. క్రిస్మస్ ఈ మాట ఎవరికి తెలియనటువంటి మాట కాదు. ప్రతి ఒక్కరికి, క్రైస్తవులకు, క్రైస్తవేత్తరులకు, చిన్నలకు, పెద్దలకు, అందరికీ తెలిసినటువంటి పదమై ఉన్నది. క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి విషయం ఏంటంటే అది యేసుక్రీస్తు యొక్క జన్మదినము, దానిని క్రైస్తవులు పండుగగా జరుపుకుంటారు అనేటువంటి ఆ విషయము ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. నిజమే, క్రీస్తు ప్రభు యొక్క జన్మదినం అనేటువంటి దానిని క్రైస్తవులంతా లోకంలో పండుగగా జరుపుకుంటున్నారనేటువంటి విషయము సత్యమే. కానీ దాని పూర్వ పరాలనేటువంటివి, దానికి సంబంధించినటువంటి దేవుని యొక్క చిత్తం అనేటువంటిది, ఆలోచన అనేటువంటిది, దాని యొక్క నెరవేర్పు, దానిని గురించి ఎక్కువ మంది ఆలోచించేటువంటి వారిగా ఉండరు. ఒకవేళ ఆలోచించినప్పటికీ దానిని తమ హృదయములకు, తమ ఆత్మీయ జీవితములకు అన్వయించుకొని ఆత్మీయ మేలు పొందేటువంటి వారు మరింత కొద్ది మంది మాత్రమే ఉంటూ ఉంటారు. ఈ దినమందు క్రిస్మస్ వృత్తాంతంలో ఇమిడి ఉన్నటువంటి కొన్ని అంశములను, చాలా అంశములున్నవి అయితే మనము కొన్ని అంశములను గురించి కొంత ఆలోచించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ అనేటువంటిది ప్రజలకందరికీ కలుగబోయేటువంటి మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము, క్రీస్తు జననము ద్వారా కార్యరూపము దాల్చిన దినమై ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం చెప్పినటువంటి ఈ యొక్క పెద్ద సెంటెన్స్లో ఇది ప్రజలందరకూ కలగబోయేటువంటి సంతోషకరమైనటువంటి సువర్తమానమునకు సంబంధించిన విషయమని మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రజలకందరికీ, ప్రజలు అనగానే లోకములో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నంబర్ అనేటువంటిది ఉండటం మనం చూస్తూ ఉంటాము. అనాది కాలంలో ఉన్నటువంటి పాపులేషన్ తక్కువగా ఉన్నది, ఇప్పుడున్న పాపులేషను చాలా ఎక్కువగా ఉన్నది. ఈ ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళిపోవలసినటువంటి వారే కాబట్టి కొంతమంది పుడుతూ ఉంటారు, మరికొందరు చనిపోతూ ఉంటారు. ఈ రకంగా సంవత్సరములు దొరులుతూ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ అనేటువంటిది మారుతూ ఉండటం, ఉన్నటువంటి ప్రజలు లేకుండా పోవటం అనేటువంటిది మనమందరము గమనించేటువంటి విషయమై ఉన్నది. ఈ లోకంలో ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయములు కొన్ని మాత్రమే ఉంటాయి. మిగిలినటువంటివన్నీ కూడాను రీజన్కి సంబంధించినటువంటివి, దేశమునకు సంబంధించినటువంటివి, మతానికి సంబంధించినటువంటివి విశ్వాసానికి సంబంధించినటువంటివై ఉంటూ ఉంటాయి. చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే క్రిస్మస్ అనేటువంటిది అది క్రైస్తవులకు సంబంధించినటువంటిది అనేటువంటి ఆ యొక్క అపోహ ఉన్నది. అయితే క్రిస్మస్ అనేటువంటిది బైబిల్ చెప్పే దాని ప్రకారము అది ప్రజలందరకు సంబంధించినటువంటి విషయము అని మనకు తెలుస్తూ ఉన్నది. అంటే నీవు ఏ మతమునకు ఏ విశ్వాసమునకు సంబంధించినటువంటి వాడివైనా క్రిస్మస్ అనేటువంటిది నీకు సహా చెందుతూ ఉన్నది. దీనితో నీకు సహితము పని ఉన్నది. నీవు కూడా దీని గురించి ఆలోచించవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉన్నది. తరువాత ఇది మహాసంతోషకరమైనటువంటి సువర్తమానమునకు సంబంధించిన విషయము అని మనకు తెలుస్తూ ఉన్నది. సంతోషకరమైనటువంటి విషయాలు ఈ లోకంలో అనేకమైన ఉన్నవి. అదేవిధంగా దుఃఖకరమైనటువంటి బాధకరమైనటువంటి విషయములు సహితము ఉంటూ ఉంటాయి. ఈ లోకంలో దేశములు పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు, దేశముల మధ్య కలహం అనేటువంటిది పెరుగుతున్నప్పుడు, యుద్ధములు జరుగుతున్నప్పుడు, బాంబులు పడుతున్నప్పుడు, అమాయకమైనటువంటి ప్రజలు చనిపోతున్నప్పుడు అది బాధాకరమైనటువంటి విషయంగా ఉంటూ ఉన్నది. అదే సమయంలో ఒకరి యొక్క అవసరతను మరి ఒకరు మీట్ అవుతూ సహాయమును పంపుతూ అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటువంటి విధంగా దేశాల మధ్య సత్సంబంధాలు అనేటువంటివి నెలకొన్నప్పుడు, అలా జరుగుతున్నప్పుడు అది సంతోషకరమైనటువంటి వర్తమానంగా మనము ఫీల్ అవుతూ ఉంటాము. అయితే క్రీస్తు జననం విషయంలో బైబిల్ ఏమి చెప్తుందంటే ఆ జననం అనేటువంటిది మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము క్రీస్తు జననము ద్వారా కార్యరూపము దాల్చినటువంటి దినమై ఉన్నది. అంటే ఇది ఒక పర్టికులర్ మూమెంట్కి సంబంధించినటువంటి విషయమై ఉన్నది. దీనికి సంబంధించినటువంటి వృత్తాంతము ఆది అందే దేవుడు దానిని చెయ్యాలని తలపెట్టాడు, దానిని చేస్తూ వచ్చాడు. అయితే నూతన నిబంధన కాలం వచ్చేటప్పటికి దానిని కార్యరూపములో మొట్టమొదటిగా భూమి మీద క్రీస్తు జననము ద్వారా ప్రారంభించటం అనేటువంటిది జరిగినది. ఇవన్నీ కలిసినటువంటిది క్రిస్మస్ అయి ఉన్నది. రెండవది, ఇట్ ఈస్ ది ఇనాగరేషన్ డే, లేకపోతే బిగినింగ్ డే ఆఫ్ ది గాడ్స్ రిడెంప్టివ్ ప్రాసెస్ ఆఫ్ ది లాస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ త్రూ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం చెప్పొచ్చు. అంటే తెలుగులో దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసినట్లయితే నశించినటువంటి మానవుని రక్షించు నిమిత్తమై దేవుడే ఈ లోకములో క్రీస్తు జననము ద్వారా ప్రారంభించినటువంటి ప్రక్రియ లేక విధానము మొదలైనటువంటి దినము అని మనం చెప్పొచ్చు. దిస్ ఈస్ ది ఇనాగరేషన్ డే. ఇనాగరేషన్ డే అంటే మనం సాధారణంగా కాలేజీల్లో ఇంకా ఇతర ఇతర చోట్ల చూస్తూ ఉంటాము. అక్కడ అసోసియేషన్స్ అని అవి ఇవి అన్నీ ఉంటూ ఉంటాయి. ఈ అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఇనాగరేషన్ డేస్ అని సంవత్సరం ప్రారంభంలో ఈ అసోసియేషన్స్ అన్ని ఫార్మ్ అయిన తర్వాత ఇనాగరేషన్ డేస్ అని చేస్తారు. ఇనాగరేషన్ డే అంటే దాని యొక్క ప్రారంభ దినము, దానికి సంబంధించినటువంటి తదుపరి జరగబోయేటువంటి పనులన్నీ కూడాను ఆ ప్రారంభ దినం అనేటువంటిది లేకుండా, ఇనాగరేషన్ లేకుండా జరిగేటువంటివిగా ఉండవు. అదే విధంగా అంతా సంవత్సరం అంతా ముగిసిపోయిన తర్వాత కాలేజీలో మనం చూస్తూ ఉంటాము వెలడెక్టరీ ఫంక్షన్స్ అని చేస్తూ ఉంటారు. అంటే ఆ సంవత్సరం ప్రారంభమైనవి వాటి యొక్క పని కొనసాగింది, సంవత్సరం చివరిలో వాటి యొక్క పని ముగిసినటువంటి దినంగా వెరడెక్టరీ ఫంక్షన్ అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే విధంగా దేవుని యొక్క ప్రణాళికలో, ఏ ప్రణాళికది, దేవునికి చాలా రకాలైనటువంటి ప్రణాళికలు అనేటువంటివి ఉన్నాయి. అయితే నశించినటువంటి మానవుని రక్షించే నిమిత్తమై దేవుడే ఈ లోకములో క్రీస్తు జననము ద్వారా ప్రారంభించినటువంటి ప్రక్రియ లేక విధానము, ఆ పర్టికులర్ దినముని, ఆ పర్టికులర్ గడియను మనము క్రిస్మస్ గా పిలుస్తూ ఉన్నాము. అంటే మనుషుని రక్షించు నిమిత్తమై దేవుడే దీనిని ప్రారంభించాడు. దేని ద్వారా ప్రారంభించాడు? క్రీస్తు యొక్క జననము ద్వారా ప్రారంభించటం అనేటువంటిది జరిగింది. ఆ పర్టికులర్ టైంని, ఆ పర్టికులర్ దినముని, ఆ పర్టికులర్ గడియను మనము క్రిస్మస్ గా సంబోధిస్తూ ఉన్నాము. మూడవది ఏంటంటే దేవుడు నశించిన మానవునికి క్రీస్తు జన్మ ద్వారా ఉచిత బహుమతిని అనుగ్రహించే ప్రక్రియను భూమి మీద ప్రారంభించినటువంటి దినమని క్రిస్మస్ను గురించి మనము చెప్పవచ్చు. నశించినటువంటి మానవుని గురించి దేవుడు కలత చెందాడు. ఆ మానవుని తిరిగి దేవుని యొద్దకు ఏ విధముగానైనా తీసుకుని వచ్చేందుకు ఏదైనా మార్గం ఉన్నదని ఆలోచించాడు. మానవునికి ఆ మార్గమునకు సంబంధించినటువంటి అవగాహన ఏమాత్రము లేదు. తాను చేయగలిగినటువంటి ఆ యొక్క బలైనటువంటిది సహితము తన యొద్ద ఏమీ లేదు. ఆ సమయములో దేవుడే నిర్దోష రక్తము కలిగినటువంటి తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపి మనుషుని యొక్క పాపము నిమిత్తమై బలిగా క్రీస్తును అర్పించటం ద్వారా నశించినటువంటి పాపి తిరిగి దేవుని చేరేందుకు మార్గాన్ని సుముఖము చేయటం జరిగింది. అంటే పాపి తిరిగి దేవునిని చేరగలిగినటువంటి రక్షణ అనేటువంటి భాగ్యాన్ని దేవుడు ప్రజలందరికీ ఉచితముగా అనుగ్రహించాడు. అది ఉచితముగా ఇవ్వబడుతున్నది. దానికి నువ్వు చెల్లించాల్సినటువంటి వెల అనేటువంటిది ఏమీ లేదు. నీవు ఏదో కష్టపడాల్సినటువంటి అవసరము లేదు. కానీ కేవలము ఆయన ఏర్పరిచినటువంటి యొక్క మార్గము నందు నీవు విశ్వసించినటువంటి వాడమైనట్లయితే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు నీ కొరకు జరిగినాయని ఆయన కార్చినటువంటి యొక్క రక్తము నీ పాపముల నిమిత్తమై కార్చబడినదని నీవు విశ్వసించినటువంటి వాడవైనట్లయితే దేవుడు ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని నీకు ఉచితంగా అనుగ్రహించనై ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మనము ఇక్కడ చూస్తున్నటువంటిది ఏంటంటే దేవుడు నశించిన మానవుని రక్షించేటువంటి ఆలోచన కలిగి ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఆ మార్గాన్ని ఏర్పరిచినటువంటి దేవుడు దానిని అందరికీ ఉచితంగా ఇవ్వటం అనేటువంటిది సహితము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత క్రిస్మస్ సన్నివేశమునకు సంబంధించి దైవ గ్రంథములో మనము అనేకమైనటువంటి అంశాలు చూస్తాం. క్రిస్మస్ సన్నివేశమునకు సంబంధించినటువంటి ప్రణాళికను దేవుడు ఆదిలోనే ఆలోచించినట్లుగా, రూపకల్పన చేసినట్లుగా, దానిని ప్రారంభించినట్లుగా, కొనసాగించినట్లుగా, దాన్ని అమలు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇదంతా జరిగిన తర్వాత క్రీస్తు జననము ద్వారా రక్షకుని ఈ లోకానికి ఆయన అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. క్రిస్మస్ ప్రణాళిక అనేటువంటిది క్రిస్మస్ దినాన్న ప్రారంభం కాలేదు. దానికి ఒక ప్రారంభం అనేటువంటిది ఉన్నది. దానికి సంబంధించినటువంటి దేవుని యొక్క ఆలోచన అనేటువంటిది ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రూపకల్పన చేసినటువంటి దేవుడే దానిని అనాది కాలంలోనే ఆయన ప్రారంభించినట్లుగా, దానిని ఎన్నో శతాబ్దముల పాటు కొనసాగిస్తూ వచ్చిన చివరికి సరి అనేటువంటి సమయంలో దేవుడు దానిని క్రీస్తు జననము ద్వారా రక్షకుని ఈ లోకానికి అనుగ్రహించటం ద్వారా దాన్ని ప్రారంభించటం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాము. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు రకరకములైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు మనము చేసేటువంటి పనులకు తగినంత సమయం ఉంటుంది. కొన్నిసార్లు ఉన్నటువంటి సమయము బాగా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అసలు సమయమే ఉండదు. అప్పటికప్పుడు మనము ఆలోచించటం, నిర్ణయం తీసుకుంటాం, చేసేయటం కూడా ప్రారంభించాల్సినటువంటి క్షణము ఆసనమైపోయినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ మనము చేసేటువంటి ప్రణాళికలు అనేటువంటివి సాధారణంగా ఎలా ఉండవలసి ఉంటుందంటే దానిని గురించి మనము ఆలోచించేటువంటి వారమై ఉండాలి. ఎలా ఆలోచించేటువంటి వారమై ఉండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ఆలోచించేటువంటి వారంగా ఉండాల్సి ఉంటుంది. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆలోచించి నిర్ణయములు తీసుకున్నప్పుడు మన యొక్క పనులు, మనము చేసేటువంటి క్రియలు అనేటువంటివి ఫలభరితమైనటువంటివి ఉంటూ ఉంటాయి. వాటిలో నష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ పనులు తాత్కాలికంగా అవి వ్యర్థమైనవి అని అనిపించవచ్చును మొదట్లో. కానీ దాని యొక్క తదుపరి ఫలితాలు అనేటువంటివి అవి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ ఈ లోకానుసారమైనటువంటి బెనిఫిట్స్ మనకు ఎన్ని కలుగుతున్నాయి అనేటువంటి ఆ యొక్క యాంగిల్లో కాకుండా దేవుని నామము ఏ విధంగా మహిమపరచబడనై ఉన్నది, దేవుని చిత్తము నేను ఈ విషయంలో ఏ విధంగా చేయటం అనేటువంటిది ఆయన చిత్తమై ఉన్నది అనేటువంటి ఈ యొక్క కన్సిడరేషన్స్ మీద మనము మన నిర్ణయములను తీసుకునేటువంటి వారంగా ఉండాలి. నిర్ణయములను తీసుకున్న తర్వాత మనము దానికి ప్లాన్ అనేటువంటిది రూపకల్పన చేయటం అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి దానికి రూపకల్పన ప్లాన్ గురించి మనము ఆలోచించవలసి ఉంటుంది. తర్వాత ప్రారంభించవలసి ఉంటుంది. ప్రారంభించిన తర్వాత అతి ప్రాముఖ్యమైనటువంటి విషయమైన కొనసాగింపు అనేటువంటిది ఉన్నది. చాలా ప్రణాళికలు ప్రారంభించడం వరకు చాలా జరుగుతూ ఉంటాయి, శంకుస్థాపనలు జరిగిపోతూ ఉంటాయి. ఆ శంకుస్థాపన తర్వాత పని అనేటువంటిది కొనసాగించడం ఉండనే ఉండదు. ఆ రకమైనటువంటి పనులు మనం చేసేటువంటి వారంగా ఉన్నట్లయితే అవి ఈలోక సంబంధమైనటువంటి విషయంలో కావచ్చును, భక్తి జీవితంలో కావచ్చును, అవి దేవునికి మహిమ తెచ్చేటువంటివిగా ఉండవు. అవి మనుషుల యొక్క హేళనకు గురి అయినటువంటివిగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనము చేసేటువంటి ప్రతి పని సాధ్యమైనంత వరకు దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండేలాగాను ఆయనను మహిమపరిచేటువంటి విధముగాను ప్రార్థనాపూర్వకముగాను చేసేటువంటివిగా ఉండటం అనేటువంటిది మనకు చాలా అవసరమైనటువంటి విషయము. తర్వాత విషయం ఏంటంటే ఈ ప్రణాళికను అమలు చేయటంలో దేవుడు తన చిత్తానుసారంగా ఆయా సమయములలో తన పని జరిగించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. దేవుని యొక్క ప్లాన్స్ అమలు చేయటములో ఆయన తన చిత్తానుసారముగా వాటిని అమలు చేసినట్లుగా మనం చూస్తాం. రెండవది, ఆయన అనుకున్న సమయములలో నిర్ణయించినటువంటి సమయములలో వాటిని అమలు జరపటం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాము. అబ్రహాము నువ్వు ఎంచుకున్నటువంటి సమయము వేరు, యోసేపుతో మాట్లాడినటువంటి సమయము వేరు, క్రీస్తును ఈ లోకమునకు ఇచ్చినటువంటి సమయము వేరు, తన ప్రజలను ఆయన ఎంచుకున్నటువంటి సమయము వేరుగా ఉన్నది. కాబట్టి ఈ ప్రణాళికలో రకరకములైనటువంటి భాగములున్నవి, రకరకములైనటువంటి గడియలు అనేటువంటివి ఉన్నవి. ఈ గడియలన్నీ జరిగినటువంటి స్పెసిఫిక్ టైమింగ్స్ అనేటువంటివి ఉన్నవి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనము వెళ్లేటప్పుడు దేవుడే తన యొక్క ఆత్మ ద్వారా మనలను నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. మనము సరైనటువంటి నిర్ణయాన్ని ఆయన చిత్తానుసారముగా ఆయన నిర్ణయించినటువంటి గడియలలో మనము తీసుకునే విధంగా దేవుడు మనలను డైరెక్ట్ చేసేటువంటి వాడుగా నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే మనము మన యొక్క జీవితములను ఆయనకు లోబరచుకున్నప్పుడు, ఆయన చిత్తమునకు కంప్లీట్ గా సరెండర్ చేసుకున్నప్పుడు అది సాధ్యమయ్యేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. తర్వాత అమలు జరపటం అనేటువంటిది సహితము దేవుని యొక్క చిత్తములో ఇమిడి ఉన్నటువంటి అంశమై ఉన్నది. అమలు చేయుట అనేటువంటిది మనము చేయవలసినటువంటి అంశమై ఉంటుంది. మనము చేయవలసినటువంటి పనులను మరి ఒకరు చేసేటువంటి విధముగా దేవుని యొక్క కార్యములు అనేటువంటివి ఉండవు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మనము చేయవలసినటువంటి పనులలో ఇతరులను పురమాయించి ఆ విధంగా పనులు చేయిద్దాము అని చూసేటువంటి వారుగా ఉంటారు. కాదు, నీవే చేయవలసినటువంటి పనులు ఉన్నావు, ఆ పనులను నీవు మాత్రమే చేసేటువంటి వాడుగా ఉండాలి. కాబట్టి దీనిలో మనకు క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటి అంశముగా ఉంటున్నది. మన యొక్క జీవితములలో, ఈలోక సంబంధమైన జీవితములలో గాని, ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకులో గాని మనము దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క అపాయింటెడ్ టైమ్స్లో ఆయన కార్యములను అమలు జరిపేటువంటి వారంగా మనము చేసేటువంటి వారంగా ఉంటున్నామా? దేవుడు అనాది కాలములో తన యొక్క రక్షణ ప్రణాళికను ప్రారంభించినటువంటి దేవుడు ఆయా సమయాల్లో అనేక మంది ప్రవక్తలను వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు సంబంధించి ఎన్నో ప్రవచనములు ముందుగానే తెలియజేయబడినాయి. అంటే ఈ రక్షణ ప్రణాళికకు సంబంధించి క్రీస్తు యొక్క రాకడను గురించి క్రీస్తు యొక్క జన్మకు ముందే ఎన్నో వందల సంవత్సరములకు పూర్వమే అనేక మంది ప్రవక్తల నోట ఆయన క్రీస్తు యొక్క రాకడకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయాన్ని తెలియజేయటం అనేటువంటిది జరిగింది. దూతల విషయానికి వస్తే ఆయన గొల్లల విషయములు, తర్వాత మరియా యోసేపులను సిద్ధపరిచేటువంటి విషయములో దూతలను వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దూతలు హెవెన్ కి సంబంధించినటువంటి ఏజెంట్స్ అయి ఉన్నారు. దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని నిర్ణయం చొప్పున దూతలు ఆయన యొక్క ఆజ్ఞలను అమలు జరిపేటువంటి వారై ఉన్నారు. తర్వాత జ్ఞానుల విషయానికి వచ్చినప్పుడు ఆయన తారను వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తార వారికి ప్రత్యక్షమై వారికి వార్తను తెలియజేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ తారే వారిని గైడ్ చేస్తూ నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని ఆయన చేసిన ఏ ఒక్క దానినైనా ఆయన వాడుకుని తన చిత్తమును నెరవేర్చుకునగలిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రణాళికలో క్రిస్మస్ వృత్తాంతములో దేవుడు ఆయా ప్రవక్తలను వాడుకున్నట్లుగా, మనుషులను వాడుకున్నట్లుగా చూస్తున్నాం, దూతలను వాడుకున్నట్లుగా మనము చూస్తున్నాము, తారను సహితము ఆయన వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము అనేక సార్లు మన యొక్క జీవితములో, అవిశ్వాస జీవితంలో ముందుకు సాగేటప్పుడు మనమేమనుకుంటూ ఉంటామంటే, ఇది జరగనై ఉన్నదా, ఇది ఈ విధముగా సాధ్యము కానై ఉన్నదా అనేటువంటి తలంపు మనకు అనేక సార్లు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి దినము చూసేటువంటి, మనకు పరిచయం ఉన్నటువంటి, మనకు తెలిసినటువంటి ఈ మార్గములు చాలా లిమిటెడ్గా ఉంటాయి. వీటికి భిన్నంగా కార్యములు జరగగలవు అని మనము నమ్మేటువంటి స్థితి ఉండదు. కాబట్టి మన యొక్క భావన అనేటువంటిది, మన యొక్క థింకింగ్ అనేటువంటిది, మన యొక్క నమ్మిక అనేటువంటిది లిమిటెడ్గా జరుగుతూ ఉంటుంది, లిమిటెడ్ స్పియర్కి సంబంధించినటువంటిదే ఉంటుంది. అయితే దేవుని యొక్క శక్తి సామర్థ్యములు వీటన్నిటికీ మించినటువంటివై ఉంటూ ఉన్నవి. కాబట్టి మనము విశ్వాసం అనేటువంటి దానికి పరిధులను నియమించుకునేటువంటి వరంగా ఉండకూడదు. దేవునికి మనము మన కార్యములను విడిచిపెట్టినప్పుడు దేవుడే తన చిత్తానుసారంగా ఆ అన్లిమిటెడ్ స్పియర్లో ఆయన ఏ కార్యమునైనా ఎప్పుడైనా ఎలా అయినా చేయగలిగిన సమర్థుడని మనము నమ్మేటువంటి వారంగా ఉండాలి. రక్షణ ప్రక్రియలో దేవుడు చేసినటువంటిది మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనము దేవుని ఉద్దేశాన్ని గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? మనం ఏదైనా పని చేసేటప్పుడు మనకు ఒక ఉద్దేశం అంటూ ఉంటూ ఉంటుంది. దేవునికి కూడా అదే విధమైనటువంటి ఒక ఉద్దేశము ఉండి ఉండాలి. ఆ ఉద్దేశం ఏమై ఉన్నది అని మనం ఆలోచించినప్పుడు, మొదటిగా ఆ ఉద్దేశము నశించిన దానిని వెతికి రక్షించుట అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు ఏదైన తోటలో మానవుని చేశాడు, తనకు సహాయకారిగా అవ్వను చేశాడు. వారిద్దరికి కొన్ని షరతులు నియమించి, ఆ తోటలో ఉన్నటువంటి ఒకే ఒక వృక్ష ఫలము మీరు తినకూడదు, అది తినదినమన మీరు చస్తారు అనేటువంటి ఆ మాటను చెప్పి ఆయన వారిని విడిచి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరినందు వలన వారు దేవుని నుండి దూరం అయిపోవటం అనేటువంటిది, వారిని తిరిగి దేవునితో ఐక్యపరచగలిగినటువంటి ఏ పరిస్థితి లేనటువంటి సందర్భం అక్కడ ఎదురయ్యింది. ఎందుకంటే దేవునిని తిరిగి చేరాలనంటే నిర్దోషమైనటువంటి రక్తాన్ని బలిగా ఇవ్వవలసి ఉన్నది. అలాంటి రక్తం అవైలబిలిటీ ఎక్కడ లేదు. కాబట్టి దేవుడే తాను ముందుగా ఆలోచించి క్రీస్తు యొక్క నిర్దోషమైనటువంటి రక్తమును చిందించుట ద్వారా తిరిగి పాపికి దేవుని చేరేటువంటి మార్గమును ఏర్పరచాలనేటువంటి యొక్క ఉద్దేశం చేత దేవుడు ఆ నశించినటువంటి పాపిని వెతకి రక్షించు నిమిత్తమై ఈ లోకమునకు క్రీస్తును పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది, దేవుని నుండి వేరైనటువంటి మానవుని పాపమునకు ప్రాయశ్చిత్త మార్గం ఏర్పరిచి దానిని పూర్తి చేయటం ద్వారా మానవుడు తిరిగి దేవునితో కలిసి ఉండే పరిస్థితిని కల్పించటం అనేటువంటిది. అంటే నశించిన దానిని వెతకి రక్షించుట అనేటువంటిది మొట్టమొదటిదైతే, దీని ద్వారా పాపికి రక్షణ కలుగజేయుట అనేటువంటిది అది దానికి సంబంధించినటువంటి మరో విషయమై ఉన్నది. మూడవది, నశించినటువంటి మానవునికి నిరీక్షణ ఇచ్చుట అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎప్పుడైతే మనిషి దేవుని నుండి దూరం అయిపోయాడో, మనిషికి ఇక నిరీక్షణ ఏమాత్రము లేనటువంటి సమయంలో మనిషికి నిరీక్షణనిచ్చేటువంటి విధముగా దేవుని యొక్క ఉద్దేశము ఉండినది. తర్వాత విషయం క్రిస్మస్లో మనం గమనించేటువంటిది ఏంటంటే, భూమి మీద సమాధానం కలగజేయాలనేటువంటిది దేవునికి ఉన్నటువంటి ఉద్దేశమై ఉండినది. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి యొక్క సమాధానం అనేటువంటిది అది పూర్తిగా కలుగవలసి ఉన్నది. ఆ సమాధానము పూర్తిగా కలుగలేదు, ఇంకను అది కలుగవలసి ఉన్నది. క్రీస్తు యొక్క మొదటి రాకడ వలన రక్షణ అనేటువంటిది కలిగినది. క్రీస్తు సమస్తమును చక్కబెట్టినప్పుడు, సమస్తమును ముగించినప్పుడు, ఆయనే రాజ్యమును ఏలుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానం అనేటువంటిది భూమి మీద పూర్తిగా కలిగేటువంటి ఆ సమయము రానయ్యున్నది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశములో నశించిన దానిని వెతికి రక్షించుట అనేటువంటిది, పాపికి రక్షణ కలుగజేయుట అనేటువంటిది, మనిషికి నిరీక్షణ ఇచ్చుట అనేటువంటిది, భూమి మీద సమాధానము కలుగజేయుట అనేటువంటి యొక్క అంశములన్నీ కూడాను ఆయన యొక్క ఉద్దేశములో భాగములుగా ఉన్నవి. మరి ఒక విషయం ఏంటంటే, అన్నిటికన్నా బహు ప్రాముఖ్యమైనటువంటిది దేవుని ప్రేమను మానవునికి క్రియారూపంలో తెలియజేయట అనేటువంటిది. ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ ప్రేమ యొక్క ఫలితం అనేటువంటిది మనం క్రియల్లో చూసేటువంటి వరంగా ఉంటా ఉంటాము. నేను నా పిల్లను ప్రేమించినట్లయితే నా పిల్ల విషయమై నేను జాగ్రత్త కలిగినటువంటి వాడినిగా ఉంటాను. నా పిల్ల విషయమై నేను ఏదైనా చేసేటువంటి వాడినిగా ఉంటాను. తనకు ఏదైతే మేలైనటువంటిది అని నేను అనుకుంటానో దాని సమస్తమును క్రియారూపంగా చేసేటువంటి వాడినిగా నేను ఉంటాను. అదే విధమైనటువంటి ప్రేమను దేవుడు మనిషికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నశించిన మానవుని ఎడల తెలియజేసినటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది ఎల్లలు దాటినటువంటి ప్రేమగా ఉన్నది. ఎందుకంటే మనుషుడు దేవుని చేత సృజించబడినాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరి తనంతట తాను దూరంగా దేవుని నుండి వెళ్ళిపోయాడు. అలాంటి మనిషిని దేవుడు తిరిగి తన యొద్దకు చేర్చుకొనవలసినటువంటి అవసరమేమీ లేదు. అయితే దేవుడు ఎల్లలు దాటినటువంటి ప్రేమను ప్రతి మనిషిని పట్ల తెలియజేస్తూ ఉన్నాడు. ఆది అందే మానవుని రక్షణ కార్యాన్ని ప్రారంభించినటువంటి దేవుడు క్రిస్మస్ దినమున రక్షణ యొక్క తుది ఘట్టమును క్రీస్తు జన్మ ద్వారా లోకములో ప్రారంభించటం అనేటువంటిది జరిగింది. తర్వాత విషయం క్రిస్మస్లో మనం గమనించేటువంటిది ఏంటంటే, దేవుడే దీనిని ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనుషుడు దేవుని నుండి విడిపోయినటువంటి ఆ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి తాపత్రయపడలేదు, కానీ దాని వలన వచ్చేటువంటి నష్టమును ఎరిగినటువంటి వాడుగా దేవుడే మానవుని తిరిగి తన యొద్దకు చేర్చుకునేందుకు ఆ సంబంధాన్ని గురించి ఆలోచించి పునరుద్ధరించుకునేటువంటి ఆ యొక్క పనిని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని దాన్ని ప్రారంభించి అమలు జరిపి కొనసాగించి దేవుడే ఈ యొక్క రిడెంప్టివ్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దీనిని బట్టి దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదై ఉన్నది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. దీన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మన ఆయనకి నేను కుమారుడను, నేను పొరపాటు చేశాను, నేను తప్పిపోయాను. అయితే తప్పిపోయినటువంటి నాకు ఏ విధమైనటువంటి గ్రహింపు కానీ పశ్చాత్తాపం కానీ లేదు. నేను మన ఆయన మీద కోపంగానే ఉన్నాను, నేను దూరంగా వెళ్ళిపోయాను, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయానులే అనేటువంటి ఆ యొక్క దీంతో నేను జీవితం అంటే ఏంటో తెలియనటువంటి వాడినిగా బుద్ధిహీనంగా రోడ్ల మీద తిరుగుతున్నాను అనుకుందాం. ఆ సమయంలో మన ఆయన దీని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉండగలవు, నాకు ఏ రకమైనటువంటి హాని సంభవించగలదు, దీనివలన నేను ఏమైపోగలను అనేటువంటి ఆ యొక్క విషయములన్నింటినీ గురించి ఎరిగినటువంటి వాడే, గ్రహింపు కలిగినటువంటి వాడే ఆయనే నన్ను వెతుక్కుంటూ నా కుమారుడు ఆ విధంగా నశించిపోకూడదు, ఈరోజు గ్రహించకపోయినప్పటికీ మరి ఒక రోజు వాడు చేసినటువంటి తప్పును గ్రహించి తిరిగి నా యొద్దకు రావాలి అనేటువంటి ఉద్దేశం చేత నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, నేను తిన్నానా తినలేదా అనేటువంటి విషయాలని గురించి ఆయన ఆరా తీసేటువంటి వాడిగా తెలుసుకునేటువంటి వాడిగా ఉంటాడు. నేను కనపడినట్లయితే ఆయన వెంటనే వచ్చి నన్ను పట్టుకొని నన్ను ఇంటికి బలవంతంగానైనా తీసుకుని వెళ్ళేటువంటి వాడిగా ఉంటాడు. నాకు నచ్చజెప్పేటువంటి వాడిగా ఉంటాడు. నాకు కొంత అయినా గ్రహింపు కలగజేసేటువంటి విధంగా ఆయన కన్నీరు కార్చేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. దేవుడు నశించిపోయినటువంటి మానవుని ఎడల చూపినటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమయే? తండ్రి నశించిన కుమారుని ఎడల చూపేటువంటి ప్రేమ ఎలా ఉంటుందో దేవుడు కూడా నశించినటువంటి, తన నుండి బుద్ధిపూర్వకంగా దూరం అయిపోయినటువంటి మనుషుని పట్ల చూపినటువంటి ప్రేమ అదే విధమైనటువంటి, దానికి మించి ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ అయి ఉన్నది. క్రిస్మస్ ద్వారా దేవుడే నరావతారములో మానవ రూపంలో క్రిస్మస్ దినమున భూలోకానికి వచ్చి మన మధ్య నివసించటం అనేటువంటిది జరిగింది. ఇది మనుషుని యొక్క ఊహకు అందనటువంటిది. దేవుడే నరావతారిగా ఈ లోకమునకు వచ్చి మన మధ్య ఒకనిగా జీవించటం అనేటువంటిది, మన మధ్య బ్రతకటం అనేటువంటిది, మనకు ఆదర్శంగా ఉండునట్లుగా ఆయన యొక్క తన జీవితమును మనకు ప్రత్యక్షపరచుట అనేటువంటిది, అది మనము ఊహించినటువంటి విషయము. అది ఎప్పుడు మనకు గ్రహింపవుతుందంటే, మన యొక్క హృదయం అనేటువంటిది దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు, దేవుని చిత్తముతో మన యొక్క ఉద్దేశములు ట్యూన్ అయినప్పుడు, మనము మనలను రిక్తులనుగా చేసుకొని మన రిజర్వేషన్స్ అనేటువంటివి మన హృదయంలో మనసులో పెట్టుకునేటువంటి యొక్క రిజర్వేషన్స్ అన్నీ తీసివేసినప్పుడు, అప్పుడు దేవుడు మనకు దానిని గ్రహింపు చేసేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. నీవు తెలుసుకునేవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడుగా ఉన్నట్లయితే దేవుడు నీకు తెలియజేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. నాకు అన్నీ తెలుసులే అని నీవు అనుకున్నప్పుడు దేవుడు నీకు తెలియజేయగలిగినటువంటిది ఏమీ అక్కడ ఉండదు. సాక్షాత్తు దేవుడే మన మధ్యన ఉండటం అనేటువంటి ఆ యొక్క విషయము మానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి అతి ఉన్నతమైనటువంటి ఆ బహుమానమై ఉన్నది.